ప్రభునందు ప్రియులారా, మరి నూతన సంవత్సరంలో మనం ఈ బైబిల్ స్టడీ కలిగి ఉండటం మొదటిది. ప్రతి సంవత్సరం ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన కృపను బట్టి ప్రతి బుధవారం కూడా ప్రభు ప్రత్యేకంగా మరి నాతో మాట్లాడుతూ వచ్చారు. మీతో కూడా ప్రభు మాట్లాడారని చెప్తే నేను భావిస్తా ఉన్నాను. మనం బుధవారం ప్రత్యేక బైబిల్ తరగతి కలిగి ఉండాలని ఏర్పాటు చేసుకుని ఉండగా ఆయన ఈ రోజు కూడా డిసప్పాయింట్ చేయకుండా ఈనాటి మన్నాను ఆనాటి అనుగ్రహించినట్లుగా మనకు అవసరమైన జీవాహారాన్ని తన వాక్కు నుంచి ప్రభు సంవత్సరం వరకు కూడా ఆయన అనుగ్రహిస్తూనే వచ్చారు. మరి ఈ దిన ముందు మొదటి బైబిల్ స్టడీలో మనం 23వ కీర్తన ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ గ్రంథాలు చూద్దాం. చదివిన వాక్య భాగాల నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేయడానికి ముందు ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మా కాపురే, నీకు వందనాలు స్తోత్రాలు. మా దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన, నీ కాపుదల లేకపోతే 2020 ఎన్ని దాటి ఈ 2021 లో మేము అడుగు పెట్టి ఉండేవారం కాము. నీ కాపుదల లేకపోతే ప్రభువా, గత సంవత్సరం నిజముగా మా శత్రువుల చేత మేము పట్టుబడి ఉండేవారు. రోగాల చేత మేము పట్టుబడి ఉండేవారు. వ్యాధులకు మేము పట్టుబడి ఉండేవారు ప్రభువా. నీ కాపుదల్లో నైనా కఠిన సమయాల్లో కూడా క్షేమానికి మీరు నడిపించిన మీ యొక్క కాపుదలను బట్టి, మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు మా కాపురువని మేము అంగీకరించడానికి దేవా, మీ యొక్క ఆధిపత్యానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి, మీ యొక్క నాయకత్వానికి లోబడ్డానికి ఇష్టపడుతూ ఈ ఉదయకాల సమయంలో వచ్చాం. మా నుంచి మీరేం కోరుకుంటున్నారో నిజముగా నీ కాపుదల, నీ భద్రత, నీ ఆశీర్వాదం, నీ కృపాక్షేమాలు పొందుకోవాలంటే మేము ఎటువంటి వారిగా ఉండాలని మీరు ఆశిస్తున్నారో మీ వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను ఆయక్తపరచండి. ఆశ కలిగి ఉదయకాల సమయంలో మీ పాదాల వద్దకు వచ్చిన నిబిడలందరినీ ప్రభువా మీరు తృప్తిపరిచే దేవుడు అని మీ కృపగల హస్తాలకి ఈ ఉదయకాల ఆరాధన అంతా నాకు చెప్తూ అయా నిలబడుతున్న నీ దాసుడు, కొట్టివాడని, బాలుడని, ఏ జ్ఞానం లేనివాడని ప్రభువా, మీరు ఇవ్వకపోతే ఏది లేదని నేను నా నిస్సహాయత నొప్పుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి మొదటి బైబిల్ తరగతి కనుక మరొకమారు మీ అందరికీ నూతన సంవత్సర ఆశీస్సులు ప్రభు నామంలో పలుకుతా ఉన్నాను. మనందరికీ సుపరిచితమైన కీర్తన 23వ కీర్తన. మరి ఈ సంవత్సరంలో ఈ 23వ కీర్తన మన మాటి మాటికి జ్ఞాపకం చేసుకునేలాగన 23వ కీర్తనలో ఆయన వాగ్దానం చేసిన భద్రత, కాపుదల, ఆశీర్వాదపు మాటలు మనం శ్రమలోను, కుంగుదల్లోను, వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించులాగున 23వ కీర్తన నుంచి ఉన్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేరులాగన ఈ నూతన సంవత్సరం కొరకు ప్రభు 23వ కీర్తన నుంచి మనతో మాట్లాడి బలపరచలాగున కొన్ని వాక్య భాగాలను మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మనం ఈ దినము వాక్య భాగం అంతా 23వ కీర్తన మీదే ధ్యానం చేస్తాం. నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మీ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 23వ కీర్తన మనకు బాగా అర్థం కావడానికి ఒక 4 పార్ట్లుగా విడదీసుకొని మనం ధ్యానం చేద్దాం. ఆ 4 పార్ట్స్ రాసుకోండి. ఒక్కొక్క పార్ట్ ని ధ్యానం చేసుకుంటూ మనం వెళ్దాం. మొదటి మాట ఇక్కడ దావీదుని చూస్తాం. 23వ కీర్తనలో దావీదుని చూస్తాం. రెండవ మాట దావీదు యొక్క దేవుని చూస్తాం. రెండవ మాట దావీదు యొక్క దేవుని కొరకు మనం ధ్యానం చేయాలి. మూడవ మాట మారిన మనిషిని చూస్తాం, మార్పు చెందిన మనిషిని చూస్తాం. నాలుగవ మాట మారని దేవుని చూస్తాం. ఈ నాలుగు మాటలు దావీదు, దావీదు యొక్క దేవుడు, మారిన మనిషి, మారని దేవుడు. ఈ నాలుగు మాటలు రాసుకొని ఈ నాలుగు మాటల నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 23వ కీర్తన మొదటి వాక్య భాగాన్ని చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, ఇంగ్లీష్లో బాగా అర్థం కావడానికి ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్ అన్న పదం రాయబడింది. కాపరి అంటే ఇక్కడ అక్షంగా వాడబడ్డ పరిభాష మరి గొర్రెల కాపరి, గొర్రెల కాపరి. ఇక్కడ కాపరి పరిభాషను మనం చూస్తాం. అంటే గొర్రెల మందని మేపుతా ఉన్న ఆ గొర్రెల కాపరి కొరకు మనం చూస్తాం. అలాగే ఆ కాపరి యొక్క నాయకత్వం కింద భద్రత కింద ఉన్న గొర్రెల కొరకు మనం చూస్తాం. కనుక ఆ పరిభాషలోకి మనం అర్థం చేసుకోవడానికి రెండవ వచనం ఇలా రాయబడింది, పచ్చిక గల చోట్లను ఆయనను వరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన వేద తీర్చుచున్నాడు. నాలుగవ వచనం చివరి భాగం, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. పచ్చిక అన్న మాటను మనం అండర్లైన్ చేసుకుందాం, జలములు అన్న మాటని అండర్లైన్ చేసుకుందాం. తర్వాత శాద తీర్చుచున్నాడు అన్న మాటను, అలాగే నాలుగవ వచనంలో నీ దుడ్డు కర్ర నీ దండం. ఈ నాలుగు మాటలు గొర్రెల కాపరిని ఉద్దేశించి రాయబడ్డ మాటలు, గొర్రెలను ఉద్దేశించి రాయబడిన మాటలు కదా. మనం ఇప్పటికీ కూడా మనం పశువుల కాపర్లను ప్రత్యక్షంగా ఎరిగిన వారమే. ఆ పశువుల కాపర్లు పశువులకు గడ్డి వేస్తారు, పచ్చగడ్డి. ఆ పశువులకు నీళ్ళు ఇస్తారు. ఆ పశువులకు ఒక పందిరి కిందో ఒక చెట్టు కిందో ఎండ దెబ్బ తగలకుండా వాటికి సేద తీర్చడానికి ఏర్పాటు చేస్తారు. ఆ పశువును కంట్రోల్ చేయడానికి లేదా ఆ పశువు మీదకి వేరే ఏది దాడి చేయకుండా కర్ర పట్టుకొని నిలబడతారు. ఆ పిక్చర్ని 23వ కీర్తనలో దావీదు తన మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. కనుక 23వ కీర్తనలో మొదటి మాటగా మనం హూజే, ఎవరి దావీదు, ఎవరి దావీదు, ఎందుకు పశువుల కాపరుల పరిభాషను వాడుతున్నాడు, ఎందుకు గొర్రెల కోసం ప్రస్తావిస్తున్నాడు, ఎందుకు గొర్రెల కాపరి కోసం మాట్లాడుతున్నాడంటే, ఎందువల్లంటే దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదును మనం ఈ వాక్య భాగం 23వ కీర్తన వెనుక దావీదు ఏమై ఉన్నాడని మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, దావీదు కూడా ఒక కాపరిగా వాక్య భాగంలో మనం చూస్తాం. 78వ కీర్తన 70వ వచనానికి వెళ్దాం. 78వ సంకీర్తన 70వ చరణాన్ని మనం చూద్దాం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాను. ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు, ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దావీదు యొక్క నేపథ్యం ఏంటని చూస్తే అతడు గొర్రెల దొడ్డులోంచి వచ్చినవాడు. 71వ వచనంలో పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి, వేటిని వెంబడించినవాడు, పాడి గొర్రెల వెనక తిరిగినవాడు. ఇలా అనిపిస్తుంది ఈరోజు కింగ్ డేవిడ్ అన్నమాట చాలా ఉన్నతంగా అనిపిస్తుంది. రాజు అయిన దావీదు అన్నమాట చాలా ఉన్నతంగా ఉంటది. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ పరిపాలన చేసిన మహాచక్రవర్తి అన్నమాట చాలా ఉన్నతంగా అనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి దావీదు అన్నమాట దగ్గరికి వెళ్తే పశువుల కాపరి, గొర్రెల కాపరి. పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు ఎలా ఉంటారు? చాలా ఉన్నతంగా ఉంటారా? చాలా ఉన్నతంగా ఉంటారా? మనం ఈరోజు ఆ బైక్ మీద కారు మీద వెళ్తా ఉంటే ఆ గొర్రెలు మనల్ని మేపుకుంటూ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది? ఏమాత్రం భాష బాగోదు, బ్రతుకు బాగోదు, ఆకారం బాగోదు, మాటల్లో పాండిత్యం ఏమి ఉండదు, ఆకారంలో ఆకర్షణీయత ఏం కనబడదు. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఆ గొర్రెలతో పాటు ఒక గొర్రెలాగా ఉంటాడు. గొర్రె అన్న మాట వెనకాల అమాయకత్వం, ఏమీ తెలియదు. వాళ్ళ లోకం అంతా ఆ పశువులే కదా. బట్టలు సరిగ్గా ఉండు, ఆ జంతువుల దగ్గర ఆ గొర్రెల దగ్గర ఎలాంటి స్మెల్ వస్తుందో, బ్యాడ్ స్మెల్ వస్తుందో, ఆ స్మెల్ అంతా వంట పట్టించుకొని జుట్టు ఏమి బాగుండదు, బట్ట ఏమి బాగుండదు, బ్రతికేమి బాగుండదు. మనం చూడడానికి ఇష్టపడతామా? మనం అలాంటి వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడతామా? మనం స్నేహం చేయడానికి ఇష్టపడతామా? ఎవరైనా మా నాన్న గొర్రెల కాపరి, మా అమ్మ పశువుల కాపరి అని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? అంతెందుకు పోని నా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో అడొక కాపరి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం? లేదు, మనకు అక్కర్లా. చాలా చిన్న జీవితం, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఏ ఘన కార్యాలు లేవు, ఏ ఘనక లేదు. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ థింగ్ డేవిడ్. దావీదు ఎవరు అని వాక్య భాగం దగ్గరకు వస్తే కాపరి, గొర్రెల కాపరి, నోరు లేని మూగ జీవులను మేపుకుంటూ జీవించిన వాడు. ఏముంది గనక, ఏముంది ఆధిక్యత? దావీదు తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు కోసం చెప్తావంటే వాడు ఒక పనికి మాడాడు. వాడు పశువులు కాపరి, వాడు చదువు తండ్రి ఆపలేదు, వాడు దేనికి పనికిరాడు. వాడు యుద్ధంలో పనిచేయడానికి సైన్యంలో పనిచేయడు, ఇక రాజుగా అంటారా, భలే చెప్పిచ్చారు. నీకు తెలుసో తెలియదు, నీకు తెలియక వాడి కోసం వచ్చారేమో అన్నట్టుగా మాట్లాడతాడు సమయలు. ఆ దావీదు తండ్రి దగ్గరికి యెషే దగ్గరికి వచ్చి నీ కొడుకులు అందరిని పిలిపించంటే ఏడుగురిని పిలిపించాడు. ఏడుగురిని ప్రభు వీళ్ళు కాదు అంటున్నాడు. ఆ సమయానికి డౌట్ వచ్చింది, బాబు మీకు ఏడుగురు కొడుకులే ఉన్నారా, ఎందుకు నా 6 సెన్స్ తేడా కొడుతుంది అన్నాడు. అప్పుడు బుర్రగోకుంటా అన్నాడు, ఉన్నాలేండి అయ్యా ఎందుకు ఆడో పనికి మాలడు, ఎక్కడో పశువులు మేపుకుంటా ఉంటాడు, వాడు ఎందుకులే మీ టైం వేస్ట్ అని చెప్పి వాడిని పిలవలేదయ్యా అన్నాడు. అది దావీదు యొక్క గుర్తింపు, అది దావీదుకు తన కుటుంబంలో ఉన్న మంచి పేరు. ఏమాత్రం ఎన్నిక లేనివాడు, ఏమాత్రం యోగ్యత లేనివాడు. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తాం. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తే 16:11కి వెళ్తే ఇట్లా రాయబడింది, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగుగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎందుకు పిలవలేదు? ఎందుకు సెలక్షన్కి పిలవలేదు? ఎందుకు నామినేట్ చేయలేదు? ఎందుకు అతను పక్కన పెట్టావంటే వాడు గొర్రెల కాపరి, గొర్రెల కాపరి అన్నమాట. ఎంత చిన్నవాడు, ఎంత కోరగానివాడు, ఎంత ఎందుకు లేనివాడో, ఎంత చిన్న చూపో వాక్యంలో మనకు అర్థమవుతుంది. కనుక పిల్లరా, దావీదు గొర్రెల కాపరిగా మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ఏమీ లేనివాడుగా, ఎన్నిక లేనివాడుగా, తృణీకరించబడ్డవాడుగా, నాన్న దృష్టిలో కూడా ఏమాత్రము గుర్తింపు లేనివాడుగా దావీదును ఈ ఉదయకాలం మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పు, సైన్యములకు అధిపతిగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దుడ్డులో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తినే అబ్బా. అప్పుడప్పుడు కాపుర్లో మనం కొన్ని విచిత్రమైన ఆశ్చర్యకరమైన న్యూస్ చదువుతాం. ఏంటా న్యూస్? విజయవాడలో గతంలో మున్సిపల్ కమిషనర్ గా ఒక ఆయన పనిచేశాడు, తమిళియన్, ఆయన పేరు పేరు గుర్తు రావట్లేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇలా అన్నాడు ఒక ఆయన, ఏముందండి వాళ్ళ నాన్న రోడ్డు పక్కన చిన్న తోపుడు బండి పెట్టుకొని పులకాలు చపాతీలు చేస్తా ఉంటే పక్కన కూర్చొని పిండి తీసుకెళ్ళాడు. అలాంటి వాడు ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అన్నమాట. ఎలా ఉంటుంది? ఎక్కడోడు ఎక్కడ దాకవచ్చు? ఎంత లేని స్థితి నేడు, ఎంత ఉన్నత స్థితి! ఆశ్చర్యం కదా. నిజంగా అదే మనకు ఆశ్చర్యం కల్పిస్తే, ఈ గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజు అవటం ఎంత ఆశ్చర్యమో కదా, ఎంత గొప్ప కార్యమో కదా. కనుక ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చి దావీదును మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, దావీదు ఏమీ లేనివాడిగా, ఎన్నిక లేనివాడిగా, గుర్తింపు లేనివాడిగా, మంచిది చెప్పమంటే, దావీదు కోసం చెప్పమంటే వాళ్ళ నానే ఏమి చెప్పలేని పరిస్థితిలో దావీదు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదే కాల సమయంలో మనలో చాలా మంది దావీదులు ఉన్నాం, మనలో చాలా మంది దావీదులు ఉన్నాం. అవును అవును, ఏ మంచి లేని మనల్ని, ఏ గుర్తింపు లేని మనల్ని, ఏ ఎన్నిక లేని పల్లెటూరులో ఉన్న మనల్ని, చదువుల్లో 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ అనే ఘనకార్యాలను మన వెనకాల అలాంటి ఘనతను మోసుకొచ్చిన మనల్ని ఈరోజు ఏం చేశాడు? పోలీస్ ఎలా ఉందో చాలా గర్వంగా, చాలా అతిశయంగా, భార్య అంటుంది మా ఆయన పోలీస్, నానంటున్నాడు నా కొడుకు పోలీస్, అమ్మ అంటుంది నా కొడుకు పోలీస్. చాలా ఘనంగా ఉంది కదా గవర్నమెంట్ సర్వెంట్, ప్రభుత్వ ఉద్యోగి, అందరికీ గొప్ప, అందరు చెప్పుకొని తిట్టుపెడతారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, వాడు పనికిమాలోడు అని చెప్పుకునే పరిస్థితుల నుంచి ఈరోజు మనం చూసి, మా ఫ్రెండ్ కాకినాడలో, మా ఫ్రెండ్ విజయవాడలో, మా ఫ్రెండ్ హైదరాబాద్లో, మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? పోలీస్ కానిస్టేబుల్ అండి. పోలీస్ కానిస్టేబుల్ అనగాని అంత గొప్ప? అవును. ఎందుకు లేని మన గతం ఈరోజు ఎన్నదగిన వర్తమానంగా మార్చబడింది. ఏ యోగ్యత లేని మనకి ఈరోజు యోగ్యత, ఆధిక్యత, గుర్తింపు, విలువ వచ్చాయి కదా. కనుక ఇక్కడ దావీదు కొరకు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒకమారు మన గతాన్ని చూద్దాం, ఒకమారు మన అంతరంగాన్ని చూద్దాం, ఒకమారు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ సింహాసనాలు ఎక్కించి ఒక సబ్ ఇన్స్పెక్టర్గా, ఇన్స్పెక్టర్గా, డిఎస్పీగా, ఎస్పీగా, ఎంత 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 ఉన్నతమైన సింహాసనాలను ఆ ప్రభు మనం ఎక్కించాడో జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ 23వ కీర్తనలో మొదటి మాట దావీదు ఎవరు, ఎవరంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి ఏం మాట్లాడుతున్నాడు? నోటి దగ్గర మైక్ పెట్టి, మీ ఇంటర్వ్యూ ఇస్తారా, మీ ఈనాటి సక్సెస్కి కారణం చెప్తారా, మీరు ఈ స్థాయిలో నిలబడడానికి ఎవరో కారణం చెప్తారా, మీ సక్సెస్ స్టోరీని మాతో పంచుకుంటారా అని నోటి దగ్గర మైక్ పెడితే, ఆ మైక్లో దావీదు సిగ్గుపడకుండా ఎవరి పేరు చెప్తున్నాడు? నా అభ్యున్నతి వెనుక, నా ఆశీర్వాదం వెనుక, నా వెనక నిలబడ్డ ఒకే ఒక్క వ్యక్తి నా భార్య కాదు, నా తండ్రి కాదు, నా తల్లి కాదు, నా స్నేహితుడు కాదు, నా హార్డ్ వర్క్ కూడా కాదు అంటాడు. అంటూ మరి ఎవరయ్యా మీ సక్సెస్ కారణం అంటే ఇలా అంటాడు 23వ కీర్తన మొదటి వచనాన్ని, యెహోవా నా కాపు. కాపురి. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. లేమి అన్న మాట ఏం జ్ఞాపకం చేస్తుంది? పేద స్థితి కదా, లేని స్థితి కదా. లేని స్థితిలో నుంచి, పేద స్థితిలో నుంచి ఈరోజు కరీంలోనికి వచ్చాడు, సమృద్ధిలోనికి వచ్చాడు అంటాడు. ఎంత చక్కటి మాటలో ఎందుకొస్తే ఐదవ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుడు. చివరి మాట, నా గిన్నె నిండి పొర్ణిచున్నది. ఒకనాడు లేని స్థితి, ఒకనాడు సరైన చొక్కా లేదు, సరైన ప్యాంట్ లేదు, దాని ఏమంటారు వెనకాల చిరిగిపోతే ఆ నెక్కర్కి ప్యాచ్ వేసుకుంటారు, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన ప్యాంటు, చింపురు జుట్టుతో ఉన్న ఆ దావీదు ఈరోజు అన్నాడు, నాకు లేవి కలగదు అని ఆగల. ఇంకేమన్నదంటే, నా గిన్నె నిండి కొరుచున్నది. What is the reason for your success? అంటే who is behind your success అని ప్రశ్న అడిగితే అతడు డైరెక్ట్ గా ఆకాశం వైపు చూపించి ఇలా అంటాడు, యెహోవా నా కాపరి అన్న సాక్ష్యాన్ని దావీదు నోట మనం చూడగలం. కనుక రెండవ మాట, దావీదు దేవుడెవరు? మొదటి మాటలో దావీదెవరో మనం చూసాం. రెండవ మాటలో దావీదు దేవుడెవరో మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ఆయన మొదటి వచ్చిన అన్నారు కదా, యెహోవా నా కాపరి. ఇక్కడ దావీదు దేవుని కొరకు రెండు మాటలు ప్రయోగించబడ్డాయి. మొదటి మాట యెహోవా, రెండవ మాట కాపరి. ఈ యెహోవా అన్న పాప నిబంధనలో మూల భాష యావే. ఆ యావే అన్న పదాన్ని మీరు చూడండి, కింగ్ జేమ్స్ వర్షన్ కానీ ఏ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినా తెలుగులో యెహోవా ఉన్న ప్రతి చోట, మూల భాషలో యావే అనున్న ప్రతి చోట ద లార్డ్ అన్న పదాన్ని ఉపయోగించారు తప్ప యెహోవా అన్న పదాన్ని రాయల. యెహోవా అన్న పదానికి వారు ఈ తర్జుమాదారులు, అది బైబిల్ పండితులు ఏ పదాన్ని తీసుకొచ్చారంటే ప్రభు అన్న పదాన్ని తీసుకొచ్చారు. కనుక నేను యెహోవా అన్న పదం మీకు అర్థం కావడానికి మార్చిట్లాస్తున్నాను, ప్రభు నా కాపరి అన్నాడు. కనుక ఇక్కడ దావీదు దేవుడు ఎవరు అని మనం తుండి చూడడానికి ప్రయత్నం చేస్తే దావీదు దేవుని కొరకు రెండు పదాలు రాయబడ్డాయి. అందులో మొదటి పదం ప్రభు, రెండో పదం కాపరి. ప్రభు కాపరి రెండు పదాలు. ఆయన దావీదు సక్సెస్ కి కారణమైన ఈ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఎవరంటే ప్రభు. ప్రభు లార్డ్ అన్న పదం కోర్టులో, హైకోర్టులో జడ్జెస్ ముందు లాయర్ ఎట్లా అంటారు, మై లార్డ్, నా ప్రభువా. రాజుడు ముందు దాసుడు ఇలాంటి పదాన్ని వాడతారు, నా ప్రభువా నీ దాసుడు, నా ప్రభువా నీ దాసుడు. ఆ పదాలు వాడుతున్నప్పుడు ఎట్లా అంటారంటే ముందు రెండు చేతులు జోడిస్తారు, తల కిందకు ఉంచుతారు, వెళ్ళిపోతున్నప్పుడు కూడా రెండు చేతులు జోడిస్తారు, తల కిందకు ఉంచుతారు, కొన్నిసార్లు అయితే నడుము కూడా ఉంచుతారు. వంగి వంగి దండాలు అంటాను చూసారా, వంగి వంగి దండాలు పెట్టి ప్రవ్వా 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 అని రాజులను, న్యాయమూర్తులను సంబోధించడం ఈనాడు కూడా మనం చూస్తున్నాం. అంటే యెహోవా ప్రభువా అన్న పదం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన ప్రభుత్వానికి, ఆయన ఆధిపత్యానికి, ఆయన అధికారానికి లోబడటమే ఆయన ప్రభువుగా అంగీకరించడం. ఆయన ఆధిపత్యానికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన అజమాషికి ఎవరు లోబడతారో వారు ఆయన ప్రభుత్వం కింద ఉన్నవారు. అందుకే రాజైన సొలొమోను, తాను రాజు కదా, నేను రాజైన సొలొమోను ప్రభువుని దేవుణ్ణి రాజుగా ఎంచి ప్రభువుగా ఎంచి మనకు ఒక మంచి సలహా చెప్తున్నాడు ఆయన. సామెతల గ్రంథం 3:5-6 మనం చూడాలి. సామెతల గ్రంథం 3:5-6 మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అన్న మాటను మనం చూస్తాం. ఏమన్నాడు, నీ మీద నువ్వు ఆనుకోవద్దు, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడొద్దు, నీ బలం మీద నువ్వు ఆధారపడొద్దు, అంతా నాకు తెలుసులే అన్న గుడ్డితనంలో నువ్వు బ్రతకొద్దు. మరి ఏం చేయమంటావు ప్రభువా అంటే ఈ రాజు అని సొలొమోను అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద, కొంత కాదు అచక్కటి మాట చూడాలి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం, ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవాలి, ఆయన రూలింగ్కి ఒప్పుకోవాలి, ఆయన లే అంటే లేచి నిలబడాలి, ఆయన కూర్చో అంటే కూర్చోవాలి. వెళ్ళే ముందు మనం ఎలాగైతే ప్రభుత్వం కింద పనిచేస్తున్నామో పర్మిషన్ తీసుకోవాలి, సెలవు పెట్టుకోవాలి, సెలవు ఇస్తేనే, మంజూరు అయితేనే, ఇష్టమైతేనే వెళ్ళాలి అన్నది. ఏదైతే మనం ఈరోజు మన ఉద్యోగంలో నేర్చుకున్నామో, నీ ఆయన ప్రభుత్వం కిందకుంటే ఆయన అనుమతి లేకుండా, ఆయన అంగీకారం లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏది చేయడానికి నువ్వు ఇష్టపడకూడదు. ఆయన కింద ఉండడానికి ఇష్టపడాలి. ఏదైనా సరే చాలాసార్లు భార్య మా ఆయనతో చెప్పి చెప్తానండి, మా వారిని అడగాలండి, మా అమ్మని అడగాలండి, మా నాన్న అడగాలని చెప్పి ఎలాగైతే మనం ఒకరి కింద ఉన్నామన్న ఈ గుర్తింపుతో మనం ఉన్నామో, ఆ గుర్తింపు దేవుని విషయం, నా తండ్రిని అడగాలి, దేవుణ్ణి అడగాలి, బైబిల్ని అడగాలి, అది అడిగిన తర్వాత నేను చెయ్యాలి అన్న మెట్టులోకి నువ్వు వస్తే నువ్వు ఆయన్ని ప్రభువుగా అంగీకరించిన వాడు, నువ్వు ఆయన ప్రభుత్వానికి లోబడ్డవాడు. కనుక దావీదు దేవుణ్ణి ఏమని సంబోధించాడు, నా ప్రభు ఆయన, నా ప్రభు ఆయన, నా జీవితానికి ఆయనే ఆయనే యజమాని, నేను ఆయన అజమాయిషి కింద ఉన్నాను, ఆయన రూలింగ్ కింద ఉన్నాను అన్న పృహతో ఈ పదాన్ని వాడాడు. కనుక ప్రభు అన్నమాట. రెండవ మాట యెహోవా నా కాపరి, రెండవ మాట దగ్గర కాపరి అన్న పదాన్ని వాడాడు. కాపరి దేవుడు ఎవరట, లార్డ్ ఈజ్ మై షెఫర్డ్, ఆయన నా కాపరి, నా కాపరి. కాపరి అన్న మాట దగ్గర దేవుడు ఎందుకో సహజంగా నేను ముందు చెప్తాను కదా పరిచయ మాటలు, గొర్రెల కాపరి అంటే ఎట్లా ఉంటాడు, ఆకారం బాగుండదు, భాష బాగుండదు, ఏది మంచిది లేదు అని మనం అనుకున్నాం. కానీ విచిత్రం, దేవుడు ఆ కాపరితోటే తను తాను పోల్చుకుంటున్నాడు. విచిత్రం, దేవుడు ఆ కాపరితోటే తను తాను మరి పోల్చుకోవడాన్ని వాక్య భాగంలో చూస్తున్నాం. 100వ కీర్తన 3వ చరణానికి మనం వెళ్దాం. 100వ కీర్తన 3వ చరణానికి మనం వెళ్తే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. ఆ పదాన్ని మీరు చూసారా, ఆ పద ప్రయోగం మీకు అర్థమైందా, అక్కడ ఎలాంటి పదాన్ని వాడుతున్నాడు, ఏమంటున్నాడు అంటే ఆయన గొర్రెలం మనం, ఆయన మన కాపరి అన్న పదాలను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆయన గొర్రెలము మనం, ఆయన మన కాపరి అన్న పదాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అన్నాడు. దేవుణ్ణి ఏమని పోలిస్తున్నాడు గ్రంథకర్త, గొర్రెల కాపరు వలె ఆయన ఉన్నాడు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డారు. దేవుడేమి నా తాయికి తగ్గ పదం కాదు, అది నాకు మామూసి అని ఆయన అనుకోలేదు. కానీ దేవుడు తన్ను తాను కాపురితో పోల్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ కాపురి అనగానే మన ఆకారానికి ఎలా ఉన్నాడు, అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, అతని వస్త్రధారణ ఏంటి, అతని నోటి భాష ఎలా ఉంది, అవి చూడకూడదు. ఏం చూడాలి, అతని యొక్క ప్రేమ, ఆ గొర్రెలకి అతడిస్తున్న భద్రత, గొర్రెలకి అతడిస్తున్న కాపుదల, గొర్రెలకి అతడిస్తున్న పోషణ చూస్తే ఎంత శ్రేష్టమైన మాట ఆ మాట అనిపిస్తుంది. అందుకే 23వ కీర్తనలో దేవుని యొక్క కాపరత్వం కింద, దేవుని యొక్క నాయకత్వం కింద, దేవుని యొక్క ప్రభుత్వం కింద ఏ విశ్వాసి అయినా ఏం పొందుకుంటాడు? దేవుని ప్రభుత్వం కిందకి, దేవుని యొక్క కాపరత్వం కిందకి ఎవరు వస్తారో వారు దేవుని దగ్గర ఏం పొందుకుంటారో ఆ 23వ కీర్తనలో స్వీయ అనుభవంలో నుంచి దావీదు భక్తుడు ఇలా అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ నీయడు. అంటే బాగా అర్థమవుతుందేమో, ఆయన కాపరత్వంగానే ఉన్నాను కనుక, ఆయన నా కాపరిగా ఉన్నాడు కనుక, ఆయన బిడ్డగా నాకు లేదు అన్న మాట ఏనాడు రానియుడు, ఏనాడు రానియుడు. ఆయన కింద నిన్నాను కనుక నాకు కుదువ లేని కలగనివ్వడు అన్నాడు. 2వ మాట, పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు. పచ్చిక అంటే ఫీడింగ్ కదా, ఆ గడ్డి జంతువులకి పచ్చిక ఆహారం అయితే నీ పచ్చిక, నీ కావలసిన పోషణ, నీ కావలసిన ఆహారాన్ని నీ నోటి దగ్గరే పెట్టాడు. 1వ తేదీ పచ్చిక అంతా ఫుల్గా వస్తుంది, 30వ తేదీకి వచ్చేసరికి ప్రవ్వా పచ్చిక అయిపోయింది, డోంట్ వర్రీ 1వ తేదీ మళ్ళా నింపుతాను అన్నాడు ఆయన. 1వ తేదీ లేదండి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అనుకుంటున్నావా, 30వ తేదీ గుండి పూట వస్తే 1వ తేదీ ఇంకేం ఉండదు. కాలి నీ పచ్చిక కాలి, నీ ఖాతా కాలి, నీ చీటి తింటేస్తారు. కనుక ప్రభుత్వం నాకు ఇచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. ప్రభువుని సజీవునిగా ఉంచి, ప్రభువుని ఆరోగ్యవంతుడిగా ఉంచాడు గనక ప్రభుత్వం నీ చేత పని చేయించుకొని నీ పనికి జీతం ఇస్తుంది. కనుక ప్రభుత్వం నాకు ఇస్తుంది కదండి, ప్రభువు నాకు ఎక్కడ ఇస్తుంది అనుకుంటే అవివేకం. కనుక పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. నీ కావలసిన ఫీడింగ్ మాత్రమే కాదు, నీ కావలసిన నీటిని నీ దత్తుకి తీర్చడానికి ఎలాంటి నీరట, శాంతికరమైన జలములు, శాంతికరమైన జలములను ఆయన నీ నోటికి అందించేవాడుగా ఉన్నాడు. ఆయన వద్ద 3వ వచనం, నీ ప్రాణమునకు విశ్రాంతి సేద, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎంత నిమ్మలమైన మనసు, ఎంత నెమ్మది కలిగిన జీవితము, ఎంత ప్రశాంతమైన జీవితము. ఈ ఊరుకులు కరుగులు పడుతున్న లోకంలో అంత గందరగోళం, అయోమయం, సంపాదన కొరకు పరిగెత్తి ముందుకు పడిపోయి పళ్ళు ఉడిపోయి వెనక్క తిరిగి చూసి నెత్తి బాదుకొని ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, పిల్లలు ఇలాగైపోయారు అని చెప్పి ఏమి అర్థం కాని అయోమయ గందరగోళ జీవితంలో నీ కాపరి నీకు ఎలాంటి జీవితాన్ని వాగ్దానం చేస్తున్నాడు, సేద తీర్చే జీవితం, నెమ్మది కలిగించే జీవితం, శాంతికరమైన జలాలు అన్న పదం దగ్గర ఆయన శాంతికరమైన జలాల వద్దకు నడిపించే దేవుడిగా ఉన్నాడు. అలాగే ఆయన నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడిగా ఉన్నాడు. పిల్లరా, ఆ దేవుని కాపరత్వం అన్న మాట దగ్గర, ఆయన లార్డ్షిప్ అన్న పదం దగ్గర, ఆయన 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 అధికారానికి లోబడ్డ జీవితం అన్న పదం దగ్గర ఏం కనబడుతుంది? గిన్నె నిండి పొర్లిన అనుభవం, గిన్నె నిండి పొర్లిన అనుభవం. ఇంకా కిందకు వస్తే ఎంత చక్కటి మాటలు ఉంటాయో ఆ రోజున, నేను బ్రతుకు దినముల అన్నిట నాట్ ఓన్లీ 2020 నాట్ ఓన్లీ 2021 365 దినాలే కాదు, బ్రతుకు దినాలన్నీ, బ్రతుకు దినాలన్నీ మాట్లాడుతున్నాడు. నేను బ్రతుకు దినాలన్నీ ఏమొస్తాయట? కృపాక్షమాలే నా వెంట పరిగెత్తుకుంటూ వస్తే నేను పరిగెత్తను, నేను వాటి వెనుక పరిగెత్తను, అవి నా వెంట వెంబడిస్తాయి, అవి నా వెంట వస్తాయి అన్న మాట దగ్గర, ఆయన కాపురం దగ్గర ఏముంది? ఆయన అజమాయిషికులో పడితే ఏమొస్తుంది? యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన ఎరిగి ఆయన ఆయన బిడ్డలుగా ఎవరైతే తీర్చబడ్డారో నిజంగా ఎంత ధన్యులము. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, మన భాగ్యం ఎంత గొప్పదో. కనుక ఇక్కడ రెండవ మాట మనం ఆలోచించేస్తే, దావీదు దేవుడు ఎవరు, దావీదు ఎవరో మనకు అర్థమయ్యాడు. దావీదు దేవుడు ఎవరు అన్నకాడ, ఆయన నీ ప్రభు, ఆయన నీ కాపురి, ఆయన ప్రభుత్వంలో నీకు భద్రత ఉంది, ఆయన కాపురత్వంలో నీకు సకలము సమృద్ధి, ఆయన కాపురత్వం కింద నీకు నెమ్మది కలిగిన జీవితం, ఆయన కాపురత్వం కింద నీకు గిన్నె నిండి పొర్లిన అనుభవం, ఆయన కాపురత్వం కింద నీకు పచ్చిక సమృద్ధి అయిన పచ్చిక, ఆయన కాపురత్వం కింద నీకు శాంతికరమైన జలములు, ఆయన కాపురత్వం కింద నీకు సమస్తము, బ్రతుకు దినాలన్నీ, జీవితకాల దినాలన్నీ కృపా క్షేమాలు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాటలో. కనుక పిల్లరా, ఒకవేళ లేదండి, నేను అలాంటి జీవితాన్ని జీవించట్లేదు, నేను గందరగోళ జీవితంలో ఉన్నాను, అయోమయ జీవితంలో ఉన్నాను, నాకు భద్రత లేదు, నా హృదయంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో శాంతి లేదు, నాకు కుదువుగా ఉంది, నేను అప్పుల్లో కూరుకుపోతున్నాను, నేను బాధల్లో ఉన్నాను అన్నది ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క అనుభవం అయితే, నువ్వు చెక్ చేసుకోవాల్సింది, ఎవరి కాపురత్వం కింద నీ జీవితాన్ని పెట్టుకున్నావు, ఎవరి చేతికి నీ జీవితాన్ని అప్పగించావు, ఎవరు నీకు నాయకుడిగా ఉన్నారు, ఎవరు నీ కుటుంబానికి యజమానిగా ఉన్నారు. చాలా చాలా ఇళ్ళ మీద ఈ వాక్యం చదువుతూ ఉంటాం కదా, ఏమని, యెహోవా నీ ఇంటికి అధిపతి. నిజమేనా? నీ ఇంటికి ఆయనే అధిపత. ఒకవేళ నీ ఇంటికి ఆయన అధిపతి అన్నది అక్షరార్థంగా కాకుండా నిజముగా ఆయన ఆధిపత్యానికి లోబడ్డ గృహం అయితే నీ గృహం, నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నెల్లూరు పీటీసీలో పనిచేస్తున్న సిఏ శ్యామ్ సుందర్ గారు, ఆయన కుమార్తె జీసీకి సెల్యూట్ చేస్తున్న ఫోటో వాట్సాప్ లో పంపిస్తా ఉన్నారు కదా. ఎవరు ఆ శ్యామ్ సుందర్ గారు? మన వాట్సాప్ గ్రూప్ లో ఆయన కూడా ఒక మెంబరు. గతంలో విజయవాడ బందోబస్తుకి వచ్చినప్పుడు విజయవాడ మనం అందరం కలిసి ఆ రోజు ప్రాణం కలిగి ఉన్నాం. ఆయన పీటీసీలో ఎందుకున్నాడు అంటే ఒకే ఒక కారణం, దేవుని సువార్త ప్రకటించడానికి. సర్వీసులో ఉండి సమయం దొరికిన సమయంలో దేవుని సువార్తను చెబుతూ దేవుని ప్రేమను పంచుకుంటూ వెళ్తున్నాడు. అందరికి ఇలాగ అనిపిస్తుంది, పిచ్చోడు, సంపాదించుకోవడం చేత కానోడు, బ్రతకడం చేత కానోడు, అది ఒక మంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తే, ఒక మంచి పోస్టింగ్ చేస్తే, ఒక పోస్టింగ్ అయ్యేసరికి అయితే ఇల్లు కానీ కారు కానీ ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా. నిజంగా పిచ్చోడేనా శ్యామ్ సుందర్ మన సహోదరులు, పిచ్చోడేనా అని మనం అనుకుంటాం. ఆయన కాపురత్వం కింద ఏమున్నాయి? ఆయన తన బిడ్డను ఆశీర్వదించాడు, ఆయన తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఆ తండ్రి సిగ్గుపడుతున్నాడా? ఎంత గర్వకారణమని అందరూ పంపిస్తున్నారు. ఆయన సిగ్గుపరిచేవాడా, ఆయన నిందకు అప్పగించేవాడా, ఆయన అవమానానికి అప్పగించేవాడా, ఆయన దగ్గరకు వచ్చిన వారు నష్టపోతారా, ఆయన మీద ఆనుకున్న వారికి కొదువ లేముంటుందా? అంత మాత్రం కాదు, మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మాత్రం ఎంత నమ్మదగిన దేవుడు. మనం అపనపకస్తులమైనప్పటికీ ఆయన మాత్రం ఎంత నమ్మకమైన వాడు. కాబట్టి పిల్లరా అర్థం చేసుకుందాం మొదటి మాట దావీదు కొరకు చూసాం. రెండవ మాట దావీదు విజయాల వెనకాల, దావీదు ఆశీర్వాదం వెనకాల కారకుడైన దేవుని చూసాం. కనుక మనం ఇవది కాలం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన మాట, ఒకనాడు దావీదు గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరిని దేవుడు తీసుకొచ్చి ఇస్రాయేల్ మీద రాజుగా నియమించాడు కదా, అధికారంలోకి తీసుకొచ్చాడు, అభిషేకించాడు, సింహాసనం ఇచ్చాడు. మన జీవితాలు కూడా అంతేగా, ఆయన విజయానికి కారణం దేవుడైతే ఇదే కాలస్వామ్యంలో సూటిగా నిన్ను అడుగుతున్నాను, నీ విజయానికి కారణం ఎవరని చెప్పగలవు? నీ విజయానికి కారణం ఏమని చెప్పగలవు? నీ విజయానికి కారణం ఫలానా అని చెప్పి ఎవరినైనా నువ్వు చూపించగలవా? సిగ్గుపడకుండా బాహాటంగా నలుగురిలో నా ప్రభు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడని చెప్పగలిగిన విశ్వాసం నీకుందా? అవును అన్నది నీ సమాధానం అయితే నువ్వు ధన్యుడివి. తప్పకుండా నీ బ్రతుకు దినాలన్నీ కృప క్షేమాలు నీ వెంట రా వస్తాయి అనడానికి మరి ఈ వాక్యము మనందరినీ పురికొలుపుతా ఉంది. రెండు మాటలు చూసాం దావీదు, రెండవ మాట దావీదు దేవుడు, మూడవ మాట కీలకమైన మాట, మనందరికి బాగా అర్థం కావలసిన మాట, మారిన మనిషి. ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, అన్నాడు కదా. యెహోవా నా కాపరి అన్న మాట దగ్గర నా అన్న మాటను చూడండి, ఎలా అనిపిస్తుంది దావీదు? రెండు చేతులు గుండు కట్టుకొని, తన గుండెల మీద ఉంచుకొని, అబ్బా నా కాపరి నన్ను ఎంతగా ఆశీర్వదించాడు, పిల్లల తండ్రిగా చేశాడు, ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా చేశాడు, దేవదారు మానుతో కట్టబడ్డ భవనాల్లో నివాసం ఉండడానికి ఆయనను హెచ్చించాడు. నా కాపరి అని గుండెల మీద చేతులుంచుకొని ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా. అయితే ఇలా అంటాను, దేవుడు కాపరి అన్న మాట దగ్గర దేవుడు ఏమనుకుంటున్నావు, నిన్ను ఆశీర్వదించేవాడు మాత్రమేనా? దేవుడు నీ మంచిని మాత్రమే చూస్తాడా? నీ నడక, నీ పడక, నీ తలంపులు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయా చూడా? దేవునికి ఆశీర్వదించడం మాత్రమే తెలుసా? దేవునికి హెచ్చించడం మాత్రమే తెలుసా? దేవునికి దీవించడం మాత్రమే తెలుసా? దేవుడు యెహోవా నా కాపరి అన్న ఆ మాట దగ్గర, దావీదుకి ఏమర్థం కావాలి? ఆయన నన్ను చూస్తూ ఉన్న దేవుడు, ఆయన నన్ను నడుపుతూ ఉన్న దేవుడు, ఆయనకు సహాయం చేస్తున్న దేవుడు, ఇవన్నీ బాగున్నాయి, కానీ ఆయన నా తప్పులను, నా పాపములను, నా తప్పటడుగులను ఆయన సహించే దేవుడు మాత్రం కాదు అన్న సత్యాన్ని దావీదు ఎందుకో పక్కన పెట్టాడు. ఆయన ఆశీర్వాదం మాత్రమే చూస్తున్నాడు, ఆయన వద్ద పొందుకునే మీరు మాత్రమే చూస్తున్నాడు, ఆయన వద్దకు వస్తే కలిగిన లాభాలు మాత్రమే చూస్తున్నాడు, కానీ తేడా వస్తే ఆయన సహించేవాడు కాదు అన్న విషయాన్ని దావీదు ఎందుకో పక్కన పెట్టాడు. మారిన మనిషి అన్నకడ, మనం నూతన సంవత్సరంలో మార్పు చెందాడు అనుకుంటే చెడిపోయిన స్థితిలో నుంచి మంచివాడయ్యాడు, పడిపోయిన స్థితిలో నుంచి ఈరోజు ఇంత శ్రేష్టమైన స్థితిలోకి వచ్చాడు అని మనం చెప్పుకుంటే బానే ఉండేది. కానీ దావీదు స్టోరీ రివర్స్, దావీదు స్టోరీ అంత రివర్స్ గా ఉంటది. ఏంటి రివర్స్ అంటే, అతడు మంచి భక్తిపరుడిగా, అతడు దేవుణ్ణి ప్రభువుగాను దేవుణ్ణి కాపరిగాను అంగీకరించి ఏమీ లేని స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చాడు కదా. ఈ స్థితిలో కొనసాగుతూ ఉంటే ఎంత బాగుండేదో. కానీ దావీదు జీవితంలో, దావీదు జీవితంలో దావీదు మారిపోయాడు, దావీదు గతాన్ని మర్చిపోయాడు, దావీదు తన దేవుణ్ణి మర్చిపోయాడు, దావీదు తన కాపరిని సరిగ్గా అర్థం చేసుకోలేదు, దావీదు దేవుడి ఆశీర్వాదాలు మాత్రమే చూశాడు. కానీ తేడా వస్తే, ఆయనకి ఆయన కోపం వస్తే, ఆయన కోపం రగులుకుంటే దావీదుకి మరి ఎలాంటి దినాలు తన జీవితంలోకి వస్తాయో. ఎందుకు దావీదు ఆ విషయాన్ని ఓవర్లుక్ చేశాడు? ఎందుకు అనటం కన్నా మనకు బుద్ధి కలగడానికి, మనకు గుణపాఠం రావడానికి, మనం తప్పుకడు చేస్తే, ఆయన కాపరత్వాన్ని విస్మరిస్తే, ఆయన చూస్తున్నాడు అనే సత్యాన్ని మర్చిపోతే, ఆయన కేవలం ఆశీర్వదించేవాడు మాత్రమే భ్రమలో మనం ఉంటే అలా ఉండకూడదు అని చెప్పడానికేమో దావీదు త్రోవ తప్పినట్లుగా మనం చూస్తాం. 23వ కీర్తనలో మరి గుండెల నిండా సంతోషంతో మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం కదా. కొన్ని కీర్తనలో కొన్ని వాక్య భాగాలు చదువుకుంటే ఏం జరిగిందా అన్నది మనకే అర్థమైపోద్ది. రండి 31వ కీర్తన 9-12 చదువుకుందాం. 31వ కీర్తన 9-12 మనం చదువుకుందాం. యెహోవా, నేను ఇరుకులు పడి ఉన్నాను, నన్ను కరుణించు. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా ఏండ్లు అన్నమాట అండర్లైన్ చేయండి. 23వ కీర్తనలో నా బ్రతుకు దినాలన్నీ అన్నాడుగా, నా జీవితకాల దినాలన్నీ అన్నాడుగా. గ్యారంటీ, గ్యారంటీ, దోకా లేదు, ఇక తిరిగే లేదు, ఇక తిరిగే లేదు, ఇక తిరిగే లేదు నాకు అనుకున్నాడు కదా. ఇప్పుడు అంటున్నాడు చూడండి, నా ఏంట్లు నిట్టూర్పులు విడుచుటతో నా ఏంట్లు దపించుచున్నది. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదమై ఉన్నాను, నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచావు అన్నాడుగా 23వ కీర్తనలో. మరి ఇక్కడేమంటున్నాడు, నా శత్రువులందరి ముందు నాకు సిగ్గు, నాకు అవమానం, నాకు నింద. నా శత్రువులందరికీ నేను నిందాస్పదమై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణంగా ఉన్నాను, నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు, మరణమై స్మరణకు రాకుండా వాని వలె మరుగుబడి తిని ఓటి కుండ వంటి వాడినై తిని. ఏమైంది కథ రివర్స్ అయింది. ఏమైంది, సంతోషగానంతో పాడిన 23వ కీర్తన నిట్టూర్పులు విడిచే 31వ కీర్తనగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పరిశుద్ధి ఆకరించింది? ఎందుకు దావీదు దేవుడు మారిపోయాడా? దావీదు దేవునికి ఆశీర్వదించడం కష్టమవుతుందా? దావీదు దేవుడు వదిలిపెట్టేశాడా? దావీదు దేవుడు ఏమైపోయాడా అనుకుంటున్నారా? ఆయన ఏమైపోలేదు, ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనుకనే ఈరోజు దావీదుకి ఈ పరిస్థితి వచ్చింది. ఆయన నా కాపరి, కాపరి అన్నకాడ, షిపర్డ్ అన్నకాడ ఎట్లా ఉంటది? మాట విన్నావా? ఆయన చేతిలో ఉన్న కర్ర నీ మీద కాదు, నీ మీదకు పొంచి వస్తున్న ప్రమాదం మీద. మాట విన్నావా, నిన్ను నీ మీద ఏ జంతువు దాడి చేయకుండా కర్ర దాని మీద పడుతుంది. మాట వినకపోతే ఆ కర్ర నీ మీదకి వస్తున్న జంతువు మీద, క్రూరముఖం మీద కాదు, మాట విన నీ ముందుతనం మీద. తోక జాడిస్తుంటే నీ ముందుతనం మీద, ముందుతనం మీద కర్ర ఎక్కడ పడుతుంది? నీ మీదే. నీ కాపుర చేతిలో దుడ్డు కర్ర ఆదరించేది మాత్రమేనా? నీ కాపుర చేతిలో ఆ దండము ఆదరించేది మాత్రమేనా? దండించడం చేత కాదా దండానికి? దండించడం చేత కాదా దండానికి? నీ భద్రత కొరకు మాత్రమే అనుకుంటే పొరపాటు. దేవుడికి ఇవ్వడం మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటు. దేవుడికి ఆశీర్వదించడం మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటు. దావీదు ఇలా అంటున్నారు, నా కన్ను విచారం చేత క్షీణించుచున్నది అన్నమాట దగ్గర. ఏడ్చి 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 కళ్ళు లోపలికి గుంతల్లోకి పోయేయము. ఏడ్చి 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 కళ్ళు లోపలికి గుంతల్లోకి పోయాయి. ఏదవడానికి ఓపిక లేని పరిస్థితుల్లో దావీదు ఎట్లా అంటారు, నా పరుపు నా కన్నీళ్ళలో తేలుతుంది. అబ్బా, ఎంత ఘోరమైన దుఃఖకరమైన అనుభవంలోకి దావీదు వచ్చాడు. 51వ కీర్తనలో మరొక మాట చదువుకుంటాం. 51వ కీర్తన 10వ చరణానికి వెళ్దాం. 51వ కీర్తన 10వ చరణానికి మనం వెళ్తే ఇలా అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఆగాలి ఆగాలి. 23వ కీర్తనలో ఏమన్నాడు? 23వ కీర్తనలో ఏమన్నాడు? ఎంత ఆదరణ కలిగించే మాట కదా మనం చదువుతున్నాం. 23వ కీర్తనలో 3వ చరణంలో ఇలా అన్నాడు, నా ప్రాణమునకు ఆయన వేద వీతిచున్నాడు అన్నమాట. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణానికి సేద అన్నాడు. శాంతికరమైన పరిస్థితులు అన్నాడు. అలాంటి దావీదు ఈరోజు ఏమన్నాడు? స్థిరమైన మనసు లేదయ్యా, మనసంతా కలవరం ఆందోళన. స్థిరమైన మనసు ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు ఈ పరిస్థితి ఆపరించిందో అర్థం కావాలి. 11, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుంచి తీసివేయకుము. అవునా, దేవునికి చేరదీయుడు మాత్రమే తెలుసా, తోసివేయడం తెలియదా? దేవునికి ఆదరించడం మాత్రమే తెలుసా, దండించడం తెలియదా? దేవునికి హెచ్చించడం మాత్రమే తెలుసా, సింహాసనం నుంచి బోర్ల తోడని తెలియదా అంటే అవును. మనం మారిపోతే, మనం నమ్మక ద్రోహమైతే, మనం మన గతాన్ని మర్చిపోతే, మన ఆశీర్వాదానికి ఎవరు కారణమో మర్చిపోతే, ఎక్కడి నుంచి వచ్చావు అన్న సత్యాన్ని మర్చిపోతే, ఆయనకి జ్ఞాపకం చేసే దేవుడు నీ గతాన్ని జ్ఞాపకం చేసే దేవుడు, నువ్వు ఎలాంటి వాడు, ఎక్కడి నుంచి వచ్చావు జ్ఞాపకం చేసే దేవుడు. జ్ఞాపకం చేయమంటారా? జ్ఞాపకం ఉందా? ఆయన జ్ఞాపకం చేయాలా? మనకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే మంచిది, జ్ఞాపకం లేకపోతే తప్పక 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 జ్ఞాపకం చేసే దేవుడు. దావీదుకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన, దావీదుకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా వద్ద నుంచి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. నెమ్మదికరమైన జలాల వద్దకు నడిచిన దావీదు, సేద తీర్చిన, నా ప్రాణము సేద తీర్చున్నావు అన్న దావీదు ఈరోజు అన్నాడు, సమ్మతి గల మనసు మరలా నాకు దయచేయ్యా అని బతిమాలుకుంటున్నాడు. ఆ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయని అడుగుతున్నాడు. ఎందుకు? దావీదు సంకీర్తన సంతోషం నుంచి దుఃఖంలోకి మారిపోయింది. ఎందుకు దావీదు సంకీర్తనలో ఆనందకరమైన సంకీర్తనలో దుఃఖకరమైన సంకీర్తనగా మారిపోయాయి అంటే దావీదు మారిపోయాడు, దావీదు మర్చిపోయాడు, దావీదు కాపరిగా దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మర్చిపోయాడు. చాలాసార్లు అంటాం కదా, చాలాసార్లు మనం అంటాం కదా, ఏరు దాటిన తర్వాత చెప్ప తగలబెట్టే రకాలు, చెప్ప తగలబెట్టే రకాలు. యూజ్ అండ్ త్రో, వాడుకోవాలి వదిలేయాలి, వాడుకోవాలి వదిలేయాలి. దేవుణ్ణి వాడుకుని వదిలేసే రకాలు, దేవుడు చేసిన మేలు మర్చిపోయే రకాలు, దేవుడే నా ఆశీర్వాదానికి కారణము అన్న సత్యాన్ని మర్చిపోయే రకాలు. దేవుని కాపరత్వం అంటే నస, దేవుడు మాట్లాడితే వద్దు అదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు ఆ పంచే ఈ పంచే అని చెప్పి పని చెప్తా ఉంటాడు. అబ్బో ఈ పెద్ద చాదస్తం అనుకునేవాడు, ఆయన్ని దాటి ముందుకెళ్ళిపోవడానికి, ఆయన లేకపోతే బాగుంది, ఆయన లేకపోతే బాగుండు అనుకునే రకాలు. పిల్లరా, దేవుని వాక్యంలో ఈ దుఃఖకరమైన మాటలు మనం చదువుతున్నాం. 23వ కీర్తనలో ఎంతో చక్కటి మాటలు చదివి అబ్బా ఎంత బాగుందో అనుకున్నాం కదా. ఇప్పుడు 51వ కీర్తన, ఇప్పుడు 31వ కీర్తన చదివి అబ్బా ఎంత కష్టంగా ఉందో, అబ్బా ఎంత కష్టంగా ఉందో కదా. ఆయన ఆశీర్వాదం ఎంత బాగుంటుందో, ఆయన దండన అంతే కష్టంగా ఉంటుంది. దేవుడికి పెట్టడం మాత్రమే కాదు, దేవుడి కొట్టడం కూడా తెలుసు. ఇందుకు 51వ కీర్తనలో ఏమంటాడు, ఎందుకు బాబు నీ కన్యలు వస్తున్నాయి, ఎందుకు బాబు గుండెలు బాదుకుంటున్నావు, ఏమైంది, దేవుడు నీకు ఏమైనా అన్యాయం చేశాడా, నేను అనుకున్న నీ దేవుడు యెహోవా నా కాపరి అని చెప్పి గంభీరంగా పలికావే, ఏమైపోయాడు నీ దేవుడు అంటే దావీదు అంటాడు, దేవుడు ఏమైపోలేదండి, దేవుడు ఏం మారిపోలేదండి, మారింది నా బుద్ధి, గడ్డుతున్నది నా బుద్ధి, కాలు జారింది నేను, దోవ తప్పింది నేను, ఎక్కడి నుంచి వచ్చానో ఆ స్థితి మర్చిపోయింది నేను. ఆయన నమ్మకస్తుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పులు సత్యములు, ఆయన తీర్పులు యథార్థములు, దీనికి నేను తగిన వాడినే, దేవుడు నాకు తగిన శాస్తే నా సంతోషకరమైన సంవత్సరాలు, నా సంతోషకరమైన దినాలు ఈరోజు దుఃఖకరమైన సంవత్సరాలుగా, దుఃఖకరమైన దినాలుగా మారిపోవడానికి నేనే కారణం అంటాడు. ఆ 51వ కీర్తన ఆ పరిచయ పలుకులు చూడండి, ఎందుకోసం ఏడుస్తున్నాడు దావీదు, ఎందుకోసం దావీదు దుఃఖపడుతున్నాడు. 51వ కీర్తన పరిచయ మాటలు ఇలా రాయబడ్డాయి, దావీదు బెత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఏమైందట, బెత్షెబ వచ్చింది లైఫ్ లోకి, దావీదు జీవితంలోకి. దావీదు జీవితంలోకి చాలా మంది పెద్దలు ఇలా అంటారు, ఆ చెప్పడం మంచిది అనిపిస్తుంది. ఆ జీవితంలోకి 3 M's, ఆ 3 M's జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం అట. ఆ మూడు ఎంలు అంటే తెలుగులో 3 M's, 1 మనీ, 2 మందు మగువ అంటారు కదా, జాగ్రత్త జాగ్రత్త, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించేది, నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చేది, నీ గుండెలు బద్దలు అయిపోయే ఏడ్చినా సరే తీరనంత దుఃఖానికి నువ్వు నడిపించేది పాపం, పాపం. ఆయన ఆశీర్వాదం దుఃఖంగా, ఆయన ఆశీర్వాదం శాపంగాను మారిపోవడానికి కారణం పాపం. 2020లో ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో నుంచి 2021లోకి వచ్చావు కదా, 2021లో కళ్ళు నెత్తికెక్కి నాకేం పర్లేదు, నాకేం కాదు, కరోనా అందరికి వచ్చినా నాకు రాలేదు, కరోనా వచ్చిన యమాహిమిలే చనిపోతే నేను మాత్రం సజీవుడిగా ఉన్నాను, దేవుడు నా కాపరి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, నువ్వు సరిగ్గా ఉంటే ఆయన్యత సరిగ్గానే ఉంటాడు. మనకు ఎప్పుడైతే కొమ్ములు తోకలు వస్తాయో ఆయన బెత్తం పట్టుకుంటాడు, ఆయన బతుకం పట్టుకుంటాడు. అక్కడ మనం జాగ్రత్త పడాలి, అక్కడ మనం జాగ్రత్త పడాలి. కనుక అప్పులారా, ఈ మూడవ మాట దగ్గర మారిన మనిషి, మారిపోయిన మనిషి, గతాన్ని మర్చిపోయిన వాడు, ఒక వ్యభిచారం, ఒక నరహత్య అన్న భయంకరమైన పాపాలోనికి దావీదు వెళుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ పిల్లారా అర్థం చేసుకోవాల్సిన శ్రేష్టమైన మాటలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ 23వ కీర్తనలో 4వ వచనానికి మనం వస్తే, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉండు, నీ బుద్ధికర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నాడు కదా. ఎలాంటి గొప్ప మాటలు అంటే, గణాంధకారపు లోయ అన్న ఈ మాట ద వ్యాలీ ఆఫ్ షాడ్ ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయ అంటే బాగా అర్థమవుతుందేమో. గణాంధకారపు లోయ అన్న పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంగ్లీష్ వర్షన్ దగ్గర తీసుకుంటే, ద వ్యాలీ ఆఫ్ షాడ్ ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయ, మరణం పొంచి ఉన్న మార్గంలో, మరణం పొంచి ఉన్న త్రోవల్లో, మరణం పొంచి ఉన్న ఘనాల్లో, మరణం పొంచి ఉన్న పరిస్థితుల్లో గుండా నేను ప్రయాణం చేయాల్సి వచ్చిన, అలాంటి సంవత్సరాలు నా జీవితంలోకి వచ్చిన, అలాంటి పరిస్థితి నేను వెళ్ళినా. చాలా మంది నేను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో అందరు పాజిటివ్ అయ్యారు, కానీ నాకు మాత్రం దేవుడు నెగిటివ్ గానే ఉంచాడు. దేవుడికి స్తోత్రం. మా ఇరుగు పొరుగు వారు పాజిటివ్ అయ్యారు, మా బంధువులు పాజిటివ్ అయ్యారు, నా స్నేహితుడు పాజిటివ్ అయ్యాడు, వారితో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న నాకు మాత్రం ఏం కాలేదు అన్నది మీ సాక్ష్యం అయితే దేవునికి స్తోత్రం. మరణాంధకారపు లోయలో నేను సంచరించిన, ఏ అపాయానికి, ఏ రోగానికి, ఏ ప్రమాదానికి నేను భయపడను అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే, తన మీద తనకు నమ్మకం కాదు, తన దేవుడి మీద నమ్మకం. నీవు నాకు తోడై ఉండు, ఆ మార్గంలో ఆ నీతో కూడా వచ్చే దేవుడు, నీ మార్గాల్లో నీతో కలిసి నడిచే దేవుడు, నీ దుడికర్ర నీ దండం నీ శత్రువు నుంచి, నీ మీద పొంచి ఉన్న ప్రమాదాల నుంచి, నీ వద్దకు వస్తున్న రోగాల నుంచి, నీ వద్దకు వస్తున్న వైరస్ నుంచి నీకు ఆదరణనిచ్చేది, భద్రతనిచ్చేది, కాపుదనిచ్చేదిగా ఆదండం. అవును అవును. మరి ఆ దండం ఈరోజు దావీదు శత్రువు మీద పడాల్సిన దండం దావీదు మీదే పడింది. దావీదు శత్రువుడు శిక్షించాల్సిన దండం దావీదునే శిక్షిస్తుంది. కారణం, దావీదు మారిపోయాడు, దావీదు మర్చిపోయాడు, దావీదు దేవుడిని పేరుకు మాత్రమే ఆటలు అడ్డుకోండు. ఆటలు అడ్డుకోండి, మీకు అర్థమైందా? ఆటలు అడ్డుకోనంటే అంటే ఉంటాడంటే పేరుకి ఏడుస్తున్నాడు కాబట్టి పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం. ఆటలు అడ్డుకోండి అంటే పేరుకు మాత్రం ఉంటాడు, ఎందుకు పనికిరాడు. అట్లాగే దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నమ్ముకున్నా? నమ్ముకున్నా. క్రైస్తువులే క్రైస్తువుని, మరి ఏం చేస్తున్నావు? ఏం చేసేది ఏముంది? ఏం చేసేది ఏం లేదు. క్రైస్తువులు అన్నావుగా అలాగే అంటాం. బైబిల్ చదువుతారా? ఎక్క ఖాళీ ఉంది. ప్రార్థన చేసుకుంటున్నావు, ఎక్క కుదిరిద్ది. ఆటలు అట్టుకోండి. ఎవరు? దేవుడు. దేవుడు 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 బొమ్మ బొమ్మ. హైందువులు దేవుణ్ణి బొమ్మలా పెట్టుకుంటారు. చూడు, మాట్లాడు, విండు, కోపం వచ్చిన అరవడు, కరవడు, అంతే బొమ్మ. బైబిల్ చెబుతుంది నీ దేవుడు బొమ్మ కాదు, నీ దేవుడు మాట్లాడినవాడు కాదు, నీ దేవుడు చూడనివాడు కాదు, నీకు నచ్చినట్టుగా చిందు లేస్తా ఉంటే నాకేం పట్టదలని కళ్ళు మూసుకునేవాడు కాదు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు, యెహోవా నా కాపరి. ఆయన నువ్వు మేలైన మార్గం నడుస్తూ ఉంటే నిన్ను ఆశీర్వదించే కాపరి, త్రోవ తప్పితే మందలించే కాపరి. కనుక ఇక్కడ ఒక్క మాట కీలకమైన మాట చెప్పాలని ఆశ కనిపిస్తుంది. ఎవరి దావీదంటే పరాక్రమవంతుడు. ఎవరి దావీదంటే గొప్ప ఘనకార్యాలు తన హిస్టరీలో దాచిపెట్టుకున్నారు. దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదుని చూసి సౌలు రాజు ఇట్లా అన్నాడు, బాబు నీ శత్రువు గొల్యాతు, వాడు అజానుబాహుడు, వాడు కంగుల తిరిగిన వీరుడు, సూర్యుడు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యంలో పెంచబడ్డవాడు. వాడు మనిషి కాదు, మృగం. వాడి దగ్గరికి వెళ్ళడానికి యమాహిమీల వల్లే కావట్లేదు. నువ్వు చిన్నోడురా, నీ వల్ల కాదురా అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, సమయలు మొదటి గ్రంథం సమయం ముగిస్తాను, మార్చేసి ముగిస్తాను. సమయలు మొదటి గ్రంథం, సమయలు మొదటి గ్రంథం 17:34 నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చదవాలి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా అన్నాడు, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహము వెలుగు వంటి వేరువేరు సందర్భాల్లో వచ్చి, వేరువేరం లేదు పెట్టుకోండి అక్కడ, వేరువేరు సందర్భాల్లో వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుంచి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగు వంటిది చంపి తినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఈ బలార్జుడు, ఈ అజానుబాహుడు, ఈ గొల్యాతు, ఈ గొల్యాతు నాకు ఒక లెక్క అన్నాడు దావీదు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు సింహాన్ని చంపడానికి సహాయం చేశాడు, దేవుని సహాయంతో సింహాన్ని చంపాను, దేవుని సహాయంతో ఎలుగును చంపాను. నా చేతుల్లో ఆయుధం లేకపోయినా ఒట్టి చేతితో చీల్చి పడేశాను. దట్ ఈజ్ డేవిడ్ అన్నాడు. గొల్యాతు కూడా అంతే, అలా అయిపోతాడు నా చేతిలో అన్నాడు. బల మంచి మాటలు కదా, బయట క్రూర ముఖాన్ని ఒట్టి చేతులతో చీల్చిన దావీదు, దావీదు హృదయంలో ఉన్న క్రూర ముఖం ఉంది, బయట ఈ క్రూరముగాను చీల్చి చంపగలిగిన దావీదు, దావీదు హృదయంలో ఉన్న క్రూరముగం నేత్రాశ, శరీరాశ, వ్యభిచారపు వాంఛలు, కామ కోరికలు, నరహత్యలు, ఇవన్నీ లోపడున్న మృగాలు, బయట మృగాల్ని ఉట్టి చేతులతో తరిమి 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 పట్టుకొని చంపిన దావీదు తన లోపల ఉన్న క్రూర మృగాలను మాత్రం చంపలేకపోతున్నాడు. తన లోపల నిద్ర మేలుకున్న క్రూర మృగాలను మాత్రం పట్టుకోలేకపోతున్నాడు, విడిపించుకోలేకపోతున్నాడు, చంపలేకపోతున్నాడు. దయచేసి ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మనం ఆలోచించాల్సింది, బయట నువ్వెన్ని సాధించావు కాదు, బయట నువ్వెన్ని సంపాదించావు కాదు, బయట నువ్వు ఎలాగున్నావు కాదు, నీ అంతరంగంలో నువ్వు ఎలాగున్నావు, నీ అంతరంగాన్ని జయించగలుగుతున్నావా, నీ మనసును జయించగలుగుతున్నావా, నీ కోరికను జయించగలుగుతున్నావా, ఎట్లా ఉన్నావు, వాట్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్, ఏం చెప్పగలం. ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను నా ప్రభుత్వనే ఉన్నాను అని చెప్పగలవా? ఎవరో లేనప్పుడు ఎందుకో నా ఫోన్ నా యూట్యూబ్ మీదకి వెళ్తుంది, ఆ యూట్యూబ్ లో పోర్న్ సైట్లు చూస్తున్నాను, ఆ యూట్యూబ్ లో సినిమాలు చూస్తున్నాను, ఆ యూట్యూబ్ లో చెత్త చూస్తున్నాను, బయటకు వచ్చినప్పుడు మాత్రం భక్తుడిగా వేషం వేసుకుంటున్నాను. వేషధారి దావీదు క్రూర మృగాల్ని తీసి చంపగలిగాడు, తనలో ఉన్న పాపం అనే మృగాన్ని మాత్రం చంపలేకపోతున్నాడు. పట్టించుకోవట్లేదు, అది ప్రమాదం అనుకోవట్లేదు, అది దావీదు నిలువునా నిండుతుంది అనుకోవట్లేదు, అది దావీదు జీవితాన్ని కన్నీళ్ళ మయం చేస్తుంది అనుకోవట్లేదు, అది దావీదు జీవితంలో దుఃఖకరమైన సంవత్సరాలు రావడానికి కారణమవుతుంది అనుకోవట్లేదు. కామం లేదు, అందరు చేసేది, అవకాశం చేయడాకపోతే మళ్ళా రాదు, ఇదే మంచి అవకాశం. ఏదో మోసపు మాటలు, దావీదు పాపాన్ని పాపంగా చూడాల, పాపాన్ని సుఖంగా చూస్తున్నాడు, పాపాన్ని ఆపర్చునిటీగా చూస్తున్నాడు, పాపాన్ని అవకాశంగా చూస్తున్నాడు, పాపాన్ని కౌగిలించుకోవాలనుకుంటున్నాడు, పాపం నుంచి దూరం అవ్వాలనుకోవట్లేదు. అది పాములా కనబడడం లేదు. అది ఎందుకో పాములా కనబడడం లేదు. మృగాన్ని మృగంగా చూశాడు కానీ పాపాన్ని మృగంగా చూడాలనుకుంటున్నాడు. మృగాన్ని దాన్ని దాన్ని బ్రతకనిస్తే నా గురిని చంపేస్తుందని చెప్పి మృగాన్ని చంపాడు కానీ పాపాన్ని బ్రతకనిస్తే నన్నే చంపేస్తుంది, నా పాపాన్ని చంపాలి అనుకోవట్లేదు, దాని నుంచి విడుదల కోరుకోవట్లేదు. పంపించాడు ఆ అందమైన స్త్రీ బస్సబా. ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాక అవసరమా? అవసరమా? నీ భార్య కాని స్త్రీ వైపును చూడడం అవసరమా? పోయే కాలం, పోయే కాలం. పాపాన్ని పాపంగా చూడకుండా పాపం వెంటబడితే అది నీ వెంటబడతాడు. దాని మూల్యం, దాని మూల్యం ఆ దుఃఖంతో గడపవలసిన దినాలు, సంవత్సరాలు, సంవత్సరాలు. నా తరుపు నా కన్యలలో తేలతుందన్నాడుగా, అలాంటి దుఃఖకరమైన సంవత్సరాలు దినాలు రాక తప్పదు. దేవుడే తీసుకొస్తాడు, దేవుడే నడిపిస్తాడు. ఏ అపాయం రాదన్నావు కదా, అపాయం నీ వెనక పొంచి ఉంటుంది మనం పాపాన్ని పాపంగా చూడకపోతే. నాలుగో మాట, మారని దేవుడు. దేవుడు ఆయన పక్షపాతి కాదు. వాడు ఎలా బ్రతికినా పర్లేదు నాకు ఇష్టడు, ఎలా బ్రతికినా పర్లేదు నాకు ఇష్టమే అనుకునే దేవుడు కాదు ఆయన. ఆయన మారని దేవుడు. పాపం పట్ల ఆయన వైఖరి మారదు, పరిశుద్ధత పట్ల ఆయన వైఖరి మారదు. పరిశుద్ధతగా నీతిగా ఆయన ముందు భయభక్తులు కలిగి ఎవరున్నా సరే, నీ కులం, నీ గోత్రం, నీ స్థితి, నీ తల్లి, నీ తండ్రి, నువ్వు పుట్టిన ఊరు చెప్పరా అబ్బాయి అని అడగడు. అతడు నన్ను ప్రేమించాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని విడిపిస్తానంటే అది యూనివర్సల్ లా. ఆ ప్రిన్సిపల్ మారదు. ఎవరైనా సరే దేవుణ్ణి ప్రేమించారా, ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు. ఎంత దేవుడు ఎంతగా దేవుడు ఎరిగినా, నువ్వు పాస్టర్ అయినా, బిషప్ అయినా, రెవరెండర్ అయినా, ఆశీర్వాదాలు చేసినా, నేను దేవుడు చాలా ఇష్టమైన వాడిని ఎన్ని చెప్పుకున్నా సరే, నువ్వు పాపాన్ని జీవితంలోకి ఆహ్వానించావా, నోట్లోంచి ఉమ్మేస్తాడు, నోట్లోంచి ఉమ్మేస్తాడు, మట్టి కరిపిస్తాడు, మూడు చెరువు నీళ్లు తాగిస్తాడు, నువ్వు బ్యార్ క్యార్ బ్యార్ క్యార్ ఏమన్నా తప్పేది లేదు, అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. కనుక దేవుడు పాపం పట్ల ఆయన వైఖరి మారదు, పరిశుద్ధత పట్ల ఆయన వైఖరి మారదు. ఆయన వైఖరి మధ్య ఒక మాట చదివి ముగించుకున్నా. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 18-19 చదువుకున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 18-19 చదువుకున్నాం. నీతి మంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణం నొందును. అదేంటి నీతి మంతుడిగా? అది గతం, ఇప్పుడు చెప్పు, వర్తమానం చెప్పు. నీ ఫ్లాష్ బ్యాక్ వద్దు. నేను గతంలో అది చేశాను, ఇది చేశాను, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నా చెప్పు అంటాడు ఆయన. నీతి మంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఆ పాపమును బట్టి అతడు మరణము నుండును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములు అనుసరించిన వాటిని బట్టి అతడు బ్రతుకును. ఎట్లా ఉన్నావు? 2020లో ఎట్లా ఉన్నావు పక్కన పెట్టు. 2021లో రైట్ నౌ ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మార్చబడాలంటే, కృపాక్షేమాలు నీ వెంట రావాలంటే, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన ఆశీర్వాదం నీతో ఉండాలంటే, గిన్నె నిండి పొర్లిన అనుభవంలోకి నువ్వు రావాలంటే, ఆయనకు నచ్చినది నీ జీవితం ఉండకూడదు. ఆయన ప్రేమించేవాడుగా, ఆయన వెంబడించేవాడుగా, ఆయన కాపరత్వంగా ఉండేవాడుగా, ఆయన అజమాషకులో ఉండేవాడుగా నువ్వు ఉంటే ఆయన దండము, ఆయన దిపికర. నువ్వు మరణాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నీ వద్దకు రానివ్వదు. కనుక ప్రిల్లారా, మనం ఎలా ఉండాలో ఆయన తన వాక్ ద్వారా మాట్లాడుతుండగా, అలా ఉండడానికి తీర్మానం చేసుకున్నాం. అతి కృతజ్ఞత ప్రభు మనందరికీ అనుగ్రహించిందాక. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడ్డవారు ఒకరు ప్రార్థన చేయండి, చివరి ప్రార్థన చేసి ముగించుకుంటాం. నేను అన్యూట్ చేస్తే చాలా గందరగోళం ప్రాంతం యాప్లు కలిసి
జీవాధిపతిని కొందరాలు, జీవం గల దేవాన్ని కొందరాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నీకే స్తుతి మహిమ గంతా ప్రభావం అరుపించుకుంటున్నాం తండ్రి. ఏసయానికి కొందరాలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి ప్రభువా నీ వాక్యము ద్వారా మమ్మల్ని తండ్రి ప్రభువా ఆదరించినందుకు తండ్రి ప్రభువా నీవు మమ్మల్ని గణపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీవు తండ్రి ప్రభువా ఆయనకు చేతి దుడ్డికర్రగా తండ్రి ప్రభువా నీవు ఉన్నావు తండ్రి ప్రభువా. నీ కాపుదల్లో ఉంచావు తండ్రి. పచ్చిక గల చోట్ల ఆయన పరంపర చేసి ఉన్నావు తండ్రి. మా జీవితంలో కూడా తండ్రి ప్రభువా మేము అనేకమైనటువంటి పాపముల చేత కట్టబడినప్పుడు తండ్రి ప్రభువా, అనేకమైన దురాలస్యంతో ఉన్నప్పుడు తండ్రి ప్రభువా నీ వాక్యము చేత మమ్మల్ని ఉదక స్నానం చేయించి తండ్రి, తండ్రి ప్రభువా నీతి గల నీ నామమును బట్టి తండ్రి ప్రభువా మేము ప్రవర్తించటానికి మీరు మార్గం చూపియున్నారు తండ్రి. నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికించి ఉన్నారు తండ్రి ప్రభువా నీ కొందరు. నీవే తండ్రి ప్రభువా మమ్మల్ని కరికరించి కాపాడి మమ్మల్ని ఇట్టి రీతిలో ఆశీర్వదించిన నీకు వందనాలు. ఈ వాక్యమును ప్రకటించిన ప్రభువా ఎస్ఐ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. వారిని నూరెంతలుగాను ఆశీర్వదించండి ప్రభు నీకు వందనాలు. నీ మేళ్లను తండ్రి ప్రభు వారికి దయచేయండి ప్రభు నీకు వందనాలు. వారి యొక్క తండ్రి ప్రభు జీవితంలో నీవు తండ్రి ప్రభు అనైనా పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాను, శాంతికరమైన జలముల యొద్ద తండ్రి ప్రభు నిన్ను నడిపించుతున్నాను అని తండ్రి ప్రభువా నీ వాగ్దానం చేసిన రీతిలో ఈ సంవత్సరం అంతట్లోనూ తండ్రి ప్రభువా నీ కాపుదల్లో ఉంచమని వేడుకుంటున్నామయ్యా నీ కొందరాలు. అలాగే తండ్రి ప్రభువా ఎస్ఎఫ్జే కార్యక్రమాల ద్వారా ఎంతమంది అయితే తండ్రి ప్రభువా నిన్ను నమ్ముకుని ఉన్నారో తండ్రి ప్రభువా నిన్ను నీ యొక్క వాక్యములు వినుస్తున్నారో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకాను అనేక మందికి తండ్రి ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యమును అందించి తండ్రి ప్రభువా వారిని కూడా తండ్రి ప్రభు నీ రక్షణ మార్గంలో నిలవబెట్టడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ప్రభు తండ్రి ప్రభు అనారోగ్యములతో ఉన్న వారిని బలపరచండి తండ్రి ప్రభు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని బలపరచండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను నీ యొక్క గాయపడిన హస్తముల నీడలో భద్రపరచమని వేడుకుంటున్నాం. మా ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని వాక్యము బోధించిన మహేశ్వరయ్య గారిని మీరు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును నీ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన సహోదరులు చిరంజీవి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి నేను అన్యూట్ చేస్తున్నాను, తెలియపరచండి.